మనకే ఆకలేసింది, ఇవాళ పొద్దున కడుకునేలా తిన్నాం, మరి సాయంత్రం ఆకలిస్తుంది. నాకు బాగా గుర్తు ఒకసారి చిన్నప్పుడు, నాకు చాలా చిన్నతనంలో మా ఇంటికి కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. ఏదో పండుగ రోజు, మామూలుగా మా ఇంట్లో 10 గంటలు తినేయటం అలవాటు. ఆ రోజు 11:30 అయింది, మాకు చాలా లేట్ ఆ రోజుల్లో. పాప ఉంది ఇంకా ఆంటీ మేము రాత్రి తినమని, కడుపు నిండిపోయింది అంటే గంట ఆకు తల్లి మళ్ళా మీకు తెలుస్తుంది ఆకలిస్తుందో లేదు. శాశ్వతమైనటువంటి నియమాలు మీరు మీ తప్పే ఆచరిస్తున్నారు, అది ఇట్ షుడ్ యూస్ఫుల్ థ్రూఅవుట్ యువర్ లైఫ్. మన జీవితంలోనే కాదు ఇతరుల ప్రాణుల జీవితాలలో, ప్రాణులు యానిమల్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చెట్లు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, స్టోన్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ కనెక్షన్ కనుక మనం గుర్తుంచుకోకపోతే ఈ ఆధ్యాత్మికతకి అర్థం లేదు. ఎందుకు అర్థం లేదు అని రిపీటెడ్ గా చెప్తాను అంటే, ఆధ్యాత్మికత అంటే మన వ్యక్తిగతమైనటువంటి కోరికలు తీర్చుకోవటం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి దుస్థితికి చేరుకున్నాం మనం. ఒక్కొక్కరు తీర్చుకోవడానికి ఆధ్యాత్మికత లేదు, న్యూటన్ యొక్క కోరిక తీర్చుకోవడానికి ఫిజిక్స్ ఏర్పడలే, ఐన్స్టీన్ యొక్క కోరిక తీర్చడానికి ఫిజిక్స్ ఏర్పడలేదు. వాస్తవమైన డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అని కనుక్కున్నాడు. అతని కోసం డిఎన్ఏ ఏర్పడిందా? సైంటిస్టుల కోసం అది ఏర్పడలే. ఋషులు లాంటి వాళ్ళే చిట్టచేయటువంటి అటెండెన్స్ ప్రిన్సిపల్స్ పట్టుకున్నారు, ప్రిన్సిపల్స్ మీకోసం ఏర్పడలేదు. దయచేసి అది అర్థం చేసుకుందాం. మనం మానవ జాతి కోసం ఆ ప్రిన్సిపల్స్ ఏర్పడలే. మనం మన యొక్క అత్యుత్తమైనటువంటి స్థితి నుంచి అత్యంత హీనమైనటువంటి స్థితికి దిగజారాలి. నేచర్, మీరెవరు ఎంత గొప్పవాళ్ళైనా మీరు ప్రకృతిలో ఎందుకు పనికిరారు? వృక్షం పనికిరాలేదు, ఏదో విశ్వామిత్రుడేడి, ఆ వశిష్ఠుడేడి, ఆ దూరవాసుడేడి, లేదు. దే డోంట్ ఎగ్జిస్ట్, దే ఐడియాస్ ఎగ్జిస్ట్, ద ప్రిన్సిపల్స్ ఎగ్జిస్ట్. ఆత్మబోధ, ఆత్మబోధ అంటే నేనేమని నేను తెలుసుకోవడం కాదు, అసలు యాక్చువల్ గా టెక్నికల్ గా ఇట్ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ అవర్ ప్రాక్టికల్ పర్పజెస్. ఆత్మబోధ అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో మీరు మొట్టమొదట అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్. అది మీకోసం ప్రకృతిలో ఏదీ లేదు, ప్రకృతి తనదైనటువంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఉనికి లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్. అనేక మంది చెడిపోయారు, లలితా సహస్రనామం జరుగుతూ అందులో చెప్తారు కోటి కోటి నారాయణులు, కోటి కోటి బ్రహ్మలు, కోటి కోటి దేవతలు, అందరికి కొన్ని దేవుడు ఉన్నారట. నా బ్రహ్మ ఏమాత్రం, ఆ బ్రహ్మలో ఉన్నటువంటి మనం ఎంత, ఆ మన యొక్క కాలం ఎంత, ఆ కాలంలో ఎందుకు పనికిరానటువంటి మన యొక్క కాలం ఎంత. ఆత్మబోధ దీన్ని చాలా జాగ్రత్తగా మనం బ్లడ్ లోకి ఎక్కించుకోకపోతే మీకేమనిపిస్తుందంటే నాకేం జరిగింది, మీకేం జరగదు, ఏమీ జరగదు, మీకేదో వచ్చేస్తుంది అనేది జరగదు. కానీ మీరు కనుక ఆ దేశపు యొక్క నియమాలను, ఆ రాష్ట్రం యొక్క నియమాలను, ఆ మానవ సమాజం ఏర్పరచుకున్నటువంటి నియమాలను మాత్రమే పాటిస్తాను అని ఒక కలెక్టర్ హోదాలోకి వచ్చారనుకోండి, ఇక్కడ చేసేది వాడేం చేయడం, వాడి రూల్స్ ఏర్పరచగలడా? ఏం చేయగలడు రూల్స్ ని? ఇంప్లిమెంట్ చేయగలడు. లేకపోతే నేను రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాను అనేటువంటి నిర్ణయానికి వస్తాడో ఏమైపోతాడు వాడు? ఆ డిస్ట్రిక్ట్ కి కంట్రోలర్ అయిపోతాడు. నువ్వెంత అయిపోయినట్టే ఇండైరెక్ట్ గా కంట్రోలర్ అయిపోయినట్టే. ఆ విధంగా మీరు ప్రకృతి యొక్క నియంత అవ్వచ్చు. చాలా చెప్పిన మీరు మళ్ళీ అది గుర్తుంచుకోండి, ప్రకృతి యొక్క నియమాలు దాని ప్రకారం అది వెళ్తూనే ఉంటుంది. కానీ ఆ రాజుని దాటుతున్నటువంటి వ్యక్తులు ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, యదా యదాని ధర్మస్య గ్లానే భవతి భారత అప్పుడు తదాత్మానం సృజామ్యహం. నుంచే ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్, ఆ ధర్మం బయట వస్తూ ఉంటుంది. దెబ్బ తగితే, దెబ్బ తగిన దానికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ అనుకోండి, దెబ్బ తగలటానికి కావాల్సినటువంటి, దెబ్బని కరెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? మన శరీరం నుంచి పుట్టుకొస్తాయి. డాక్టర్లు మందు వేస్తారు, వేస్తున్న వాళ్ళు ప్రకృతి ఏం చెప్పిందో అది వేస్తారు. వాడు ఇష్టం వచ్చిన మందు వేయండి, ఇది చాలా బాగుంటుంది, దీని రంగు బాగుంది, ఏదో మంచి శ్వాసం ఇస్తుంది, దీని నుంచి కట్టుకట్టే అనగా అక్కడ డాక్టర్ ఈ ఫాలో ద న్యాచురల్ లాస్. ధర్మం గురించి భగవంతుడి గురించి సాధన చేస్తున్నటువంటి వాళ్ళం, ఏ ధర్మాల గురించి పట్టించుకుంటున్నాం? మీ ధర్మాలు, మీ కోరికలు, మన కోరికలు, ఇవి తీరుకోవాలి. పక్కకి రాకూడదు, నాకు రావాలి. సమాసాన్ని చెప్తూ ఉంటాను కదా, ఒక అత్యంత బాధాకరమైనటువంటి స్థితి ఏంటంటే కేవలం మనుషుల్లోనే అది కనిపిస్తున్నామో అనిపిస్తుంది. ఎవరికైనా సుఖంగా ఉంటే మనకంత సుఖంగా ఉండదు. మనం ఆనెస్ట్ గా మన యొక్క మానసిక స్థితిని దాన్ని అర్థం చేసుకోగలిగితే అదృష్టమైనటువంటి స్థితి. వీ డోంట్ ఫీల్ హ్యాపీ. ఎదుటి చాలా సుఖంగా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయం. అదొక లిప్ సర్వీస్. నిజంగా ఆనందిస్తాం, ఎవడైనా గోల్డ్ మెడల్ తీసుకొస్తే వాడిని కంగ్రాచులేట్ చేస్తాం, లోపల ఆనందిస్తుంది, కాగా కొట్టాడు, గోల్డ్ మెడల్ వచ్చింది, నేను చాలా గొప్పవాడిని, నేను కాగా కొట్టడం రాదు. ఏం చేసినా ఎదుటవాడు కోరిన పని ఏదో చేసి ఆ లాభం పొందాడు తప్ప ఎంతగా లాభం పొందలేదు. నేను కోరిన పని చేయడం మనం ఎందుకు మళ్ళీ ఆనందించడం, నేను కోరిన పని చేయను, నేను చాలా ఆదర్శవంతుణ్ణి అని ఆనందం మన నుంచి ఎందుకు రావటంలే? మనకే కారణం నిశ్చాత కావటంలే. ఆ అధర్మమైనటువంటి మానసిక స్థితిని పోగొట్టుకోవాలి ముందు. అప్పుడు కానీ ఆ భగవద్గీత యొక్క అంతరార్థాలు మనకి రావు. కానీ ప్రకృతిలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు, పదిహేనులో తిరుగుతున్నప్పుడు ఈ నియమాలు మీరు పాటించకండి. అక్కడ కానీ మనం సాధన చేస్తున్నప్పుడు, ఇక్కడ కలుస్తున్నప్పుడు, ఇంటి దగ్గర సాధన చేస్తున్నప్పుడు, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అసిధారా వ్రతము కత్తిక సామనాంటిది, ఇది అనుక్షణం కూడా. ఏంటి మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధర్మం మాత్రమే మనం అర్థం చేసుకుని ఆ ధర్మానికి అనుగుణ్యంగా జీవించగలం. అనుగుణ్యంగా జీవిస్తే, ధర్మానికి అనుగుణ్యంగా జీవిస్తే ప్రకృతి ఉన్నటువంటి శక్తులన్నీ మీకు సహకరిస్తాయి. ఎప్పుడు ధర్మానికి అనుగుణ్యంగా జీవిస్తే, మీ కోరికలకు అనుగుణ్యంగా జీవిస్తే కాదు. అగ్గిత తీసుకోండి, ఇంకా భగవద్గీతలో మొట్టమొదట ఆత్మబోధ శ్రీకృష్ణుడికి అర్జున శారయోగం. ఇది ఎప్పుడైతే మనం మీ కోరికలు తీరవు, మీకు కావాల్సింది లభించదు, అయితే నాకు ఇందుకు ఆధ్యాత్మికత అక్కడ అర్థమైపోయింది. మన రాక్షసులు, మనుషులు, దేవతలు రావణాసురులాగా తపస్సు చేసేటటువంటి సాహసం మనం చేయలేం, కానీ బుద్ధి మాత్రం రావణాసురుడిది. వాడు తపస్సు చేసి దాన్ని సాధించుకున్నాడు, మనం తపస్సు చేయలేం కనుక సాధించుకోలేము. లోకాలకి అధిపతి నవ్వాలి, యూ కెనాట్. ఇంతకాలంలో రాక్షసులు అనేక సార్లు ప్రయత్నించినా కూడా ఆ మూడు లోకాలకి అధిపతులు ఎందుకు కాలేకపోయారు? దాని పార్ట్ ఆఫ్ నేచర్. వాళ్ళ యొక్క శరీరం కానీ, వాళ్ళ యొక్క మనస్సులు కానీ అవే కానీ ప్రకృతిలో ఏర్పడినటువంటివి. ప్రకృతిలో ఏర్పడినటువంటిది ప్రకృతిని అధిగమించగలదు. ప్రకృతిని అధిగమించగలము అని కదా మనం ఆధ్యాత్మికతలో చదువుకుంటున్నది. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రకృతిని అధిగమించగలిగేటటువంటి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది. ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. మనం మాట్లాడుకునేటటువంటి కోరికలు కానీ, మనం మాట్లాడుకునేటటువంటి అప్స్ అండ్ డౌన్స్ కానీ, మన రోగాలు కానీ, మన కోరికలు కానీ, మన ఆరోగ్యాలు కానీ, మన వృత్తి ధర్మాలు కానీ, ఇవంతా కూడా ఎందులో ఉన్నాయి? కాలంలో ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఆఖరికి ఒక బ్రహ్మ విష్ణు కూడా కాలంలో ఉన్నారు. బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి మనువులు కూడా కాలంలోనే ఉన్నారు. నిజంగా మనమే కాదు, కాలంలో చాలా చాలా మంది దేవతలు ఉన్నారు. ఈ కాలచక్ర భ్రమణం నుంచి బయటపడటానికి ప్రకృతిలో తను ఏదైనా మార్గం మనకి ఇచ్చిందా? నేచర్ మనకి మార్గం ఇచ్చి ఉండకపోతే, నేచర్ మనకి కళ్ళు ఇచ్చి ఉండకపోతే మనకి దృష్టి ఉండేది కాదు. దృష్టి ఉండేది మేము అది చూసేయగలుగుతున్నాం, ఇది చేసేసుకోగలుగుతున్నాం, మైక్రోస్కోప్ కనిపెట్టాం, టెలిస్కోప్ కనిపెట్టాం, ఇంత చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి వాటిని మనం చూడగలుగుతున్నాం, అనంత దూరాలలో, లైట్ ఇయర్స్ దూరాలలో ఉన్న వాటిని మనం చూడగలుగుతున్నాం. కానీ అంత ఎంత చూడగలుగుతున్నాం? ప్రకృతి మనం కనిపించింది. కన్నీ ఇచ్చుకోకపోతే ప్రకృతి అంతా మనకి ఎగ్జిస్ట్ కావు. అలాగే అనంతర్యాలకి కూడా, అనంతర్యాలకి ఇచ్చినటువంటి, ఇంద్రియాలకి శక్తి ఇచ్చినటువంటి మనస్సు, ఈ మనస్సు మనస్సు వెనకాతనున్నటువంటి బుద్ధి, ఈ బుద్ధి వెనకాతనున్నటువంటి చిత్తము, ఈ మూడింటిని దాటి కనుక మనం ఐ కాన్షియస్నెస్ అని నేను అనేటువంటి చేతనత్వము ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో కనుక మీరు పట్టుకోగలిగితే మీరు ఖచ్చితంగా ప్రకృతి యొక్క ఈ గతం నుంచి బయటపడతారు. మీకు ఋషులు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి అతీంద్రియ శక్తులు వస్తాయి. మరి వస్తే ఉద్యోగం చేయగలేదా మాస్టర్, నేను చేసేస్తే బంగారపు రాసులు కురుస్తాయా? కురుస్తాయేమో. కానీ కురిపించుకున్నారు అంటే అవి పనిచేయదు, ఒప్పుకోదు, మళ్ళా వాయిస్తుంది మిమ్మల్ని అక్కడో అక్కడ. అలా కురిపించుకుని దాని ప్రకృతి యొక్క లక్షణం ఏంటంటే అది మనుషులకు ఇచ్చేసి ఉండేది ఆధ్యాత్మీయత. మన శాస్త్రాలలో రాసినటువంటి ఆధ్యాత్మీయత యొక్క అసలైన స్వరూపము దేని గురించి అది మాట్లాడుతుందో దాన్ని చాలా స్పష్టంగా ధైర్యంగా మనుషుల ముందు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. నీ కోసము ప్రకృతి ఆవిర్భవించలేదు, నీ కోరికలు తీర్చడానికి ప్రకృతి లేదు, నువ్వున్నా లేకపోయినా ప్రకృతి ఉంటుంది, నువ్వు ప్రకృతి యొక్క భాగాలివే, ప్రకృతి నీ ద్వారా ఏమి చేయించదలుచుకున్నదో అది మాత్రమే నువ్వు చేస్తే నువ్వు ఆనందిస్తావు, ప్రకృతికి నువ్వు విరుద్ధంగా జీవిస్తే ఆనందించలేవు. కానీ మనం ఏర్పరచుకున్నటువంటి సామాజిక నియమాలన్నీ ప్రకృతికి విరుద్ధంగానే ఉన్నాయి. చదువు దగ్గర నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం, అక్కడ కనుక బీజాలు పడి ఉంటే చిన్నతనంలోనే కరెక్ట్ గా ఈ మార్గంలో వెళ్ళగలిగేటటువంటి పిల్లలు కనుక ఏర్పడి ఉంటే సమాజం ఎలా ఉండేది? ఎడ్యుకేషన్ సిస్టమ్, సోషల్ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఎలా ఉంది? ఒకసారి బాంబేలోను కాబోలో ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు, అద్భుతమైనటువంటి బిల్డింగ్, చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ చూపించి ఇది ఎంత బాగుందో రామకృష్ణ అన్నారు. చాలా బాగుంది, స్మగ్లర్ది ఉంది. తర్వాత ఇమ్మీడియట్ గా మనం ఏమన్నావు, స్మగ్లర్ది, కానీ బిల్డింగ్ కావాలి. మన యొక్క మనస్తత్వాలలో ఉన్నటువంటి ఆ కూడ కడుక్కోకపోతే ఆధ్యాత్మీయత ఎందుకు పనిచేయదు? మీకు ఏం లాభం లేదు ఆధ్యాత్మీయతలో? ఇది ఆత్మబోధ అంటే పొద్దున నిద్ర లేవగానే ఈ సీరియస్ ఆఫ్ థింకింగ్ ఒక అరగంట సేపు మీరు ఆలోచించుకోండి. అసలు అటువంటి ఎందుకు ఆలోచించుకోమంటున్నాను, ఇదంతా మీరు ఆలోచించుకోగలిగితే డే టైం అంతా మీరు కరెక్ట్ గా జీవించగలుగుతారు. సొసైటీ మిమ్మల్ని ఇలా జీవించలేదు, సొసైటీ ఖచ్చితంగా జీవించలేదు. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయే తెలుసా, ఎందుకంటే మాట చెప్పడం వీడికొచ్చి ఇంకా ఐదేళ్ల నుంచి వీళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాలని ఉంది, నువ్వు పంపించలేకపోయావు, వాడు పంపిస్తాడు అంటే వీళ్ళ మొహంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రంగుల మార్పు చూసి ఆనందిద్దామని సైకాలజీ, హ్యూమన్ వీక్నెస్ డాక్టర్ సాధకుడు దానే ద డాన్ ఉషోరు ఏమంటాడు ఆధ్యాత్మికతలో చెప్పిన ఆత్మబోధ మొత్తం కూడా ఉషోరయానికి సంబంధించినటువంటి సాధనాత్మకమైనటువంటి వివరాలు. కానీ ఉషోరయం అంటే మన మనస్సులో ఏమొస్తుంది ఇమీడియట్ గా మాకు తెలుసు మాస్టారు, ఉషోరయం అంటే ఏంటో. పొద్దున్నారు పాతకు వరకు సూర్యుడు కాస్త ఎరబడతాడు, సూర్యుడు ఇంకా రాడు, ఆకాశం ఎరబడుతుంది, సూర్యుడు హోదంలోకి వస్తాడు. కానీ కనిపిస్తున్నటువంటి సూర్యుడు నిజమైనటువంటి సూర్యుడు కాదు, ఇది రిఫ్లెక్షన్. నిజమైనటువంటి సూర్యుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో ఆ ఎరుకుతనం పోయేది తనతనానికి వస్తుంది, ఇది ఉషోదయం. ఈ ఉషోదయాన్ని ఉపయోగించుకోవాలి సాధకుడు. మొత్తం అశ్విని దేవతలు అనేటటువంటి పేరుతో, అనేటటువంటి పేరుతో ఋగ్వేదంలో ఈ ఉషోదయం యొక్క ఉపయోగించుకునే విధానమే చెప్పబడింది. అందుకే ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు కూడా సంధ్యావందనము. సంధ్యావందనం అంటే ఏంటి? ఇప్పుడు మనం మాటల ద్వారా మనం ఎంతగా డైరెక్ట్ అయిపోయి ఉంటే అసలు లక్ష్యంతో ఆధ్యాత్మికతలో ఏర్పరచుకున్నటువంటి భ్రష్టాచారం అనొచ్చింది. సంధ్యావందనము అంటే బర్న్ డౌన్ టు మీటింగ్ ప్లేస్, సంధ్య కూడలి, రాత్రి పొగగా మారుతున్నటువంటి కూడలి, లేకపోతే రాత్రి మారుతున్నటువంటి కూడలికి నమస్కారము. నమస్కరించడం మాగుచ్చు మాస్టారు, అక్కడ మనం రంగులు దిగాం, రాత్రి మనకి నమస్కరించడం చేసి చూపించండి చూద్దాం, ఎవరు నమస్కరించగలరు కరెక్ట్ గా? తెలియదు మనకి నమస్కరించడం అంటే ఏంటో. నమస్కరించడం అంటే చేతులు కలపడం కాదు, మన యొక్క జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఆ శక్తికి అర్పించేయటం. వారికి నమస్కారం చేస్తాం మనం, ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారం చేయకూడదు. మీరు ఎవరికైనా నమస్కారం అన్నారు అంటే అర్థం ఏంటి, నువ్వు చెప్పినా నేను చేస్తాను, నా జ్ఞానేంద్రియాలు నా కర్మేంద్రియాలు నీకు ఇచ్చేస్తున్నా. చాలా కష్టంగా ఉంది మాస్టర్ ఇది, నేను ఇవ్వలేకపోతున్నాను జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని. మీరు ఒకటి చెప్పేస్తున్నారు సమర్పణ చేసేయండి గురువుకని, ఎంత మోసం చేసుకుంటామో మంది మనం. చాతవాదా మనకి సమర్పణ. మీరు ఉద్యోగం చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు, మీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మీ యొక్క ఉద్యోగానికి సమర్పణ చేయటంలే. క్లర్క్ గా పనిచేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆఫీసులో వాడు, వాడు జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని వాడి ఉద్యోగ బాధ్యతలకి ఏది కావాలో దానికి మాత్రమే వినియోగించుకుంటాడు. టీచరు ఏం చేస్తున్నాడు అక్కడ యాజ్ ఎ టీచర్, తన కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని గృహస్థ ధర్మంలో వంట చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అక్కడ మీ బాధ్యతకి, మీ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఆ కుటుంబ పోషణకి అవసరమైనటువంటి ఆహారాన్ని వండుతున్నారు. మరి సమర్పణ కనుక ఏంటది, అదే నమస్కారం అంటే. నమస్కారం మీకు చేత కాదు అంటే ఎలా నమ్మేది, కానీ అందుకున్నాను అది తెలియలేదు మనకి అంతవరకే అర్థమైంది. అందుకని కలియుగంలో ధర్మం పూర్తిగా నాశనం అయిపోయింది అంటాం. పదం యొక్క అర్థమే పూర్తిగా మారిపోయింది. సంధ్యావందనం చేసుకోవటం అంటే వారమైన కూర్చోవడం, చిన్నటువంటి ధర్మలు ఏదైనా ఉంటే దాన్ని వేసుకోవటం, చెప్పు పట్టినటువంటి రాగి పాత్ర, మళ్ళీ ఆ రాగి పాత్ర తోముకోవటానికి కూడా ఓపిక ఉండదు. అందరూ చేస్తున్నారని కాదు, అసలు ఒక మామూలు మన ఐడియా దాంట్లో నీళ్ళు ముంచుకుని ఎవరికో గొప్పగా నాలుగు మూడు మంత్రాలు జరిగేస్తాం, గాయత్రి చేసేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఆ గాయత్రి మధ్యలోనే టైం అయిపోతుంది ఆఫీస్కి అన్నం పెట్టించి మధ్యలో చెప్తాడు మళ్ళా. కానీ అసలు సంధ్యావందనం కాదు అది. ఏంటి సంధ్యావందనం అంటే మీ యొక్క కాన్షియస్నెస్ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ మధ్య ఉబ్బిసి రాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా. మధ్యాహ్నం మాస్టర్ మళ్ళీ మనం మోసం చేసుకుంటాం, మనం అర్థం చేసుకోవటం లేదు. ఎందుకు స్వప్న అవస్థ, నేను వెళ్ళగానే ఆఫీస్లో ఇలా జరుగుతుంది అని ఊహించుకోవా, ఇలా జరిగితే బాగుంటుంది ఇట్లా అని ఊహించుకోవా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఇంటర్వ్యూలో నాకు తెలిసిన ప్రశ్న వెళ్ళాలి అని ఊహించుకోవా, అయితే ట్రైన్కి వెళ్తున్నాం ట్రైన్కి వెళ్తుంటే రిజర్వేషన్ వెళ్ళగానే నాకు దొరికిపోతుంది అని ఊహించుకోవటం లేదా, వెళ్తే దొరకపోవచ్చు. అంటే ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అక్కడ, మీ ఊహలకి మీ యొక్క కర్మలు యాక్చువల్ గా జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి కర్మలకి మధ్య వచ్చేటటువంటి ఆ సంధి పీరియడ్, దాన్ని ఆత్మబోధ అంటాం. అది ఈ విధంగా ఎవగానే కాదు జరిగేది, మీకు ఏ పని చేస్తున్నా జరుగుతూ ఉంటుంది. అది స్టూడెంట్ కాస్త లేట్ గా వస్తాడు, ఖచ్చితంగా మాస్టర్ అడుగుతాడు లేట్ ఎందుకైంది, ఒక కథాలిస్తాడు కాకపోతే ఒళ్ళు కాల్చగలిగేటటువంటి కథ కథ అనేసి చెప్పేస్తాడు. అయ్యో పాపం అలాగా నాయన, ఏమో జగత్తులు అది వాడు సృష్టించిన కథని, స్వప్న జగత్తులు ఇమాజినేషన్, స్వప్నం అంటే ఇమాజినేషన్. అంటే ప్రతి చోట మన జీవితాలలో కనెక్షన్ వస్తుంది బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ యాక్చువాలిటీ. మనం అదే ఊహిస్తాం ఇలా ఉంటే బాగుంటుంది అని, జరిగేది ఏంటి ఊహించినట్టు జరిగిపోతే సంకల్ప సిద్ధి అంటాం. మనం అనుకున్నట్టు జరుగుతోంది, లింకపోయింది. దీనికి లింకపోయింది మనం ఏ విధంగా అయితే ఊహిస్తున్నామో ఆ విధంగా జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడటం లేదు, ఎందుకు ఏర్పడటం లేదు, ఆత్మబోధ. దిస్ అవేర్నెస్, ఇదే సాధన. రమణ మహర్షి చెప్పినటువంటి సాధన కానివ్వండి, రామ చెప్పినటువంటి సాధన కానివ్వండి, మనం యజ్ఞం చేస్తున్నప్పుడు సాధన కానివ్వండి, సివిని చెప్పినటువంటి సాధన కావండి, బాబా ద బియాండ్ బియాండ్ స్టేట్ అన్నాడు దాన్ని. పిల్లలు మార్చారు, సుఖ భాష వాడాడు మేహర్ బాబా, అంతకంటే ఇంకేం చేయలే ఆయన. సుఖ భాష ఎందుకు వాడాడు, బాబా కోసమే స్పెషల్ గా ఆయన తన అవతారాన్ని ఎత్తాడు కనుక ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి. కానీ రిపీట్ ఇందాక చెప్పుకున్నానే ధర్మము మారదు. మీరు సూఫీ భాషలో మాట్లాడండి, క్రిస్టియన్ భాషలో మాట్లాడండి, ముస్లిం భాషలో మాట్లాడండి, హిందూ భాషలో మాట్లాడండి, దర్యానికి డిఫెన్స్ చేయండి, వాస్తవికత మారదు. దీని జంక్షన్ పాయింట్స్ యోగము, ఈ జంక్షన్ పాయింట్స్ ఆత్మబోధ. ఇది మర్చిపోకండి నిరంతరము. ఎస్పెషల్లీ ఎప్పుడు మనం దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి, నిద్ర లేవగానే మంచం మీద మాత్రమే ఇంకా పడుకుని అని తెరవకండి. కర్మ చేయాలి, ఓంకారం ఎలా చేస్తాం, పోస్టర్స్ చూశాను నేను చాలాసార్లు, ఓంకారానికి 128 అర్థాలు ఏదో ఉన్నాయని ఓ పోస్టర్, 128 ఉంది అంటే అనంతమైనటువంటి అర్థం ఉన్నాయి ఓంకారానికి. కానీ మనము యోగ విద్యలో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోండి. అర్థంగా ఓంకారం చేసిన తర్వాత మాత్రమే కళ్ళు తెరవండి. ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. దానికి గీతా జ్ఞానము మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఎక్కువ చదువుకున్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞత్వం కోసం అందరికీ కావాలి. అది యోగికి మాత్రమే కాదు, అది టు ఎనీవన్. ఏంటి ఓంకారం అంటే తస్య వాచక ప్రణవ. ఆ భగవంతుడి యొక్క నామం ప్రణవమే, ఓంకారమే. నేను చెప్తూ ఉంటాం మనం ఎవరైనా ఓంకారమే చాలా కష్టపడి వీడు 3 ఏళ్ళు చదువుతాడు. ఇంకా చేస్తే వాడి పేరు వెనకాతలు ఎంత వస్తుంది? 2 అక్షరాలు వస్తాయి తలకిందులుగా, ABCD తలకిందులు అవుతాయి. అంటాం ఇంకా 2 ఏళ్ళు కష్టపడతాడు వాడు. ఇంకొక బిఏ అక్షరం చెప్పేసి ఎంఎన్ఏ అక్షరం పెడతాం. దాని తర్వాత ఏదో ప్రొఫెసర్ దగ్గర ఎక్కడో నానా వస్తువులు పడతాడు. 2 అక్షరాలు వస్తాయి, పి క్యాపిటల్, చిన్న అక్షరం హెచ్ ఓ ఫుల్ స్టాప్ పెట్టి ఓ పెద్ద డి రాస్తాడు. కానీ 2 అక్షరాలు వాడి యొక్క జ్ఞానాన్ని మనం తెలుపుతున్నాయి కదా. బిఏ అంటే వాడి జ్ఞానం ఎంత? ఖచ్చితంగా బిఏ కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. పిహెచ్డి థింగ్ జ్ఞానవారిధి. అలాగే ఆ 3 అక్షరాలు ద ఎంటైర్ హ్యూమన్ కాన్షియస్నెస్ రోజుని తెలుపుతాయి. అంచేత మన యొక్క యోగ సాధన యొక్క ఉద్దేశం ఆ డిగ్రీ పొందటం. ఓం అనేటువంటి డిగ్రీ మీరు పొందాలి. అంతే ఓం అంటే ఏం, మేమేం చదువుతున్నాం, బిఏ చదువుతున్నాం అని బిఏ 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 అని ఓంకారాన్ని మీరు రిపీట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, బిఎస్ డిగ్రీ వచ్చేస్తుందా? బిఏ బిఏ అంటే బిఏ డిగ్రీ ఎలా రాదు. ఓం 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 అంటే ఓం రాదు మీకు. ఓం ఏం చెప్తుంది? తస్య వాచక ప్రణవ, హీజ్ రికగ్నైజ్డ్ బై దట్ నేమ్. నువ్వు ఆధ్యాత్మికత యొక్క స్థాయిని పొందటానికి లక్ష్యం పెట్టుకున్నారు, ఓంకారం అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ లక్ష్యం అందరిది మారుతాయి అని చెప్తూ ఉంటాం కదా. సంస్కృతంలో డిగ్రీలు ఇచ్చినప్పుడు ఏదో ప్రవేశిక మాధ్యమ పిలుతున్నావు నాకు చెప్తాం, అది కూడా ఎంఏ బిఏ వాటికి ఈక్వలెంట్ గా ఉంటాయి. అలాగే ఆ ఊ మా అనేటటువంటి చేతనత్వ స్థాయిలను అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ మై గోల్ అండ్ దిస్ ఈజ్ ది ఓన్లీ గోల్. మానవ జీవితం యొక్క చరమ లక్ష్యము అబ్సల్యూట్. ఎక్కడ అబ్సల్యూట్? మానవ జీవితానికి 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. మానవ ఉపనిషత్తులో కేవలం 12 శ్లోకాలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఉంటే అట్లీస్ట్ చూడండి, ఓంకారానికి వివరణ ఇస్తాడు. దానికి 200 శ్లోకాలు వివరణ గౌరవపాదాచార్యులు ఇచ్చారు. దీనికే జాగ్రత్త అవస్థలో మనం ఏమేమి చేయగలమో అన్ని చేసేసాం. స్వప్నావస్థలు ఏం చేయాలి తెలియదు. సుషుప్త అవస్థలు ఏం చేయాలి తెలియదు. అత్యంత టెక్నికల్ గా మనం జీవితం యొక్క 1/3 అనుభవించగలుగుతున్నాం. జాగ్రత్త అవస్థలోనే మనకి తెలుసు, మన కాన్షియస్నెస్ ఉంది. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, మనం ఆ పదాన్ని అర్థం చేసుకోండి. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, ఇవాళ రాత్రి పడుకున్నాను నేను, నా పేపర్లు ఇచ్చాను, ఇదే శరీరంలో లేస్తాను, ఇదే బంధాలు ఉంటాయి, ఇవే బాధలు ఉంటాయి, ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవేం సాల్వ్ కావు. జాగ్రత్త అవస్థలో మనం ఏం చేస్తాం? సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ ప్రాబ్లమ్స్ తో, ఏ ఆనందాలతో, ఏ ఏ కోరికలతో, ఏ ఏ సంబంధ బాంధవ్యాలతో మనం నిద్రపోయాము, మన అదే స్థితిలో నిద్రలేస్తాం. ఆత్మబోధ యోగ సాధకుడు చేయవలసింది ఏంటి అంటే, ఈ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు యువత 2 జంక్షన్ పాయింట్స్ ను కూడా పట్టుకుంటాడు. అలా పట్టుకున్న ఓంకారం, ఓంకారం ఒత్తిడి చేయకండి. విత్ దిస్ అవేర్నెస్, అవేర్నెస్ లో ఆ ఊ మా అంటే జాగ్రత్త అవస్థ, మా అంటే స్వప్నావస్థ, మా అంటే నిద్రావస్థ. ఈ ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ 7 టైమ్స్, ఊ 7 టైమ్స్, మా 7 టైమ్స్, అంటే ఆ 7 సార్లను ఇలా లెక్క పెట్టుకోగలిగితే క్రక్స్ ఆఫ్ ఆత్మబోధ. జాగ్రత్త అవస్థలోకి వచ్చారు మీరు, అప్పుడు కళ్ళు తెరుస్తున్నారు, నిద్రపోతున్నారు మీరు, మీకు వచ్చింది, ఇంకా కావాలి అనుకుంటున్నారు, లేవలేదు మీరు, అప్పుడు చేయాలి ఇది మాక్సిమం బెనిఫిట్కి. ఏంటంట సంధికాలం, అది నిద్ర నుంచి మెలకు వచ్చింది మీకు, ఇంకా లేద్దాం అనుకుంటున్నారు, కడు తెరవకండి. ఎంటర్ ఇంటూ యువర్ కాన్షియస్నెస్, చూడండి ఏమవుతుందో. ఉషోని ఎందడా అశ్విన దేవతలు ప్రత్యక్షం అవుతారు అక్కడ మీకు, అక్కడ ఎంత మ్యాజిక్లు చేయొచ్చు. మనం అర్థం చేసుకోండి, అది ఇదంతా ప్రాక్టీస్ చేయటమే ఉంటుంది. కానీ అంతేనే అంతా వచ్చేస్తుందా? ఒక స్విచ్ వేస్తే ఇదంతా లైట్లో నిండిపోతుందా? ఒక మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇదంతా చీకటి అయిపోతుందా? అంటే ఏం చేస్తాం, వేస్ట్ చూడండి, అవుతుందా అవదు అంతే చేసుకోండి ఇది. కానీ దాని వెనకాతల భావం ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత మొత్తము కూడా యద్భావం తద్భవతి. భావం లేకుండా కర్మకాండ మాత్రమే మీరు చేశారనుకోండి, ఏమీ లాభం లేదు. యూ షుడ్ ఫీల్ దిస్. మీరు ఏమని భావం చేసుకోవాలి, మీకు వెలుకు మెలకు వచ్చింది, మంచం మీద పడుకున్నాను, కళ్ళు తెరవకండి. మూడు సార్లు ఏడు సార్లు చేసుకోండి మీరు విత్ దిస్ ఇంటెన్సిటీ. ఏ ఇంటెన్సిటీతో? జాగ్రత్త అవస్థ నుంచి నేను ఏ నిద్రాస్థితి నుంచి జాగ్రత్త అవస్థకు వచ్చానో అక్కడికి వెళ్ళాలి. మళ్ళా బుద్ధుడు అనపాన సతయోగం అన్నాడు, రకరకాల పేర్లు పెట్టాడు. ఈ పేర్లు ఉన్నటువంటి గందరగోళం పడి నేచర్ లో ఉన్నటువంటి యూనివర్సాలిటీ, ఇందాక చెప్పిన ధర్మం అంటే అబోరిజినల్ ట్రైబ్స్ ఇన్ ఆఫ్రికాకి ఉపయోగపడాలి. అది అర్ధవర్షాలు రూపాయలు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మేధావికి ఉపయోగపడాలి, ఋషులకి ఉపయోగపడాలి. ఎందుకు ఉపయోగపడదు? ఇది ఓంకారం. వాడు నిద్రపోతాడు, వాడికి కోరికలు ఉన్నాయి, వాడు జాగ్రత్త అవస్థ వస్తాడు, ఋషి అలాగే ఉంటాడు. ఎక్కడ తేడా వస్తుంది? ఆ తేడా రావటానికి దీని తర్వాత ఒక మంత్రం మనం చదువుతాం, దాన్ని గాయత్రి మంత్రం అంటాం. మన గాయత్రి మంత్రం సరిగా ఎక్కడ వస్తుంది? మనకి పెద్ద గందరగోళం, భూభోసం, తత్సైతృణ్యం, భర్గో దేవస్య భీమని, ధీమయోన ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం కాదు, ఇది గాయత్రి మంత్రం కాదు. గాయత్రి మంత్రానికి మనం ఇచ్చినటువంటి వెర్షన్, ఇంగ్లీష్లో మాత్రం అంటాం, హిందీలో పాని అంటాం, నీళ్ళు అంటాం. జన్మ అనేటువంటి పదార్థం యూనివర్సల్. ఎన్ని భాషల్లో మీరు ఎన్ని పేర్లు ఇచ్చుకున్నారో దానికి ఇట్ డజంట్ మైండ్. ఏం కావాలి మనకి? అర్థం చేసుకోవాలి గాయత్రి మంత్రంతో. మీరు గాయత్రి మంత్రం ఈ విధంగానే ఉచ్చారణ చేస్తారు, దాని యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు. కానీ అర్థం లేవగానే మీరు మూడు సార్లు ఏడు సార్లు ఓంకారం చేసుకున్న తర్వాత ఆ సంఖ్య కూడా మీనింగ్ ఉంది. చేస్తే ఒకసారి చేయండి ఓంకారం, లేకపోతే మూడు సార్లు చేయండి, లేకపోతే ఏడు సార్లు చేయండి. అంతకంటే ఎక్కువ చేయాల్సిన పనే. చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని మనం స్మరిస్తాం. స్మరిస్తాం మాస్టారు, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అంటే మీరు ఎన్నిసార్లు అన్నా ఏం లాభం ఉండదు. కానీ తెలిసి ఒకసారన్నా లాభం ఉంటుంది, తెలిసి ఉండాలి. ఏంటి గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం? మన శరీరంలో ఉన్నటువంటి 24 ప్రిన్సిపల్స్, తత్వాలు. ఈ జాగ్రత్త అవస్థకి వచ్చినటువంటి సుషుప్త అవస్థలో ఉన్నటువంటి చైతన్యానికి అందజేస్తున్నాను. మళ్ళీ వైడింగ్స్ జాగ్రత్తగా వినండి. గాయత్రి మంత్రం ఉచ్చారణ ఎప్పుడు ఎప్పుడు చేస్తామో మనం, మన యొక్క లోపల ఉన్నటువంటి భావన ఏంటంటే నా శరీరంలో 24 తత్వాలు ఉన్నాయి. ఏంటో 24 తత్వాలు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 పంచతన్మాత్రలు, పంచప్రాణాలు 20, బుద్ధ చిత్త అహంకారాలు 24. ఇది 24 ప్రిన్సిపల్స్ లేనటువంటి ఒక వ్యక్తిని చూపించండి నాకు. యూనివర్సాలిటీ ఎప్పుడు మీకు యాసిడ్ టెస్ట్, లిట్మస్ టెస్ట్. మీరు చేస్తున్నది ధర్మమేనా అన్నదానికి మీరు టెస్ట్ ఏం చేసుకోవాలి అంటే ఇది ప్రతి వ్యక్తి ఉందా? ప్రతి వ్యక్తికి ఉన్నాయి ఇది. ఆ దాని గురించి మనం పడుతున్నాము అన్నది పాయింట్ అర్థం కావటండి. అని చెప్పి గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ అయినా చేసుకోండి. చేసుకోకుండా కూర్చుని పడుకుంటే ఉచ్చారణ చేసాం ఓంకారము, లేచి కూర్చోండి. లేచి కూర్చున్నాక ఈ 24 పెన్స కోసమని ఒకదాని తర్వాత ఒకటి మీరు లెక్కలోకి తీసుకోవాలి. ఏ ఆర్డర్లోనైనా లెక్కలోకి తీసుకోండి, మీ ఇష్టం. అది 24 మీకు జ్ఞప్తిలోకి రావాలి. పంచ కర్మేంద్రియాలేంటి, పంచ జ్ఞానేంద్రియాలేంటి తెలియదు మనకి, తకామని చెప్పలేరు ఎవరు. ఎలా ఉపయోగించుకుంటాం మేము ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలకి వెనకాతలు ఉన్నటువంటి తన్మాత్రలు ఏమిటి, మెజర్స్. తన్మాత్రలు అంటే ది మెజర్, కొలబద్దలు ఏంటి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉండే పంచ తన్మాత్రలు ఉన్నాయి, వాటికి వైటాలిటీ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుంది, పంచ ప్రాణాలు. ఇంట్లో ఆస్తికత్వము నాస్తికత్వము, భగవంతుని నమ్మటము నమ్మకపోవటము, గురువుని నమ్మటము నమ్మకపోవటము అవసరం ఏదైనా ఉందా మీరు ఆలోచించండి. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల చేతనత్వం యొక్క కంబైన్డ్ ప్రిన్సిపుల్ మనిషి. ఈ కంబైన్డ్ ప్రిన్సిపుల్ మనిషి జాగ్రత్త అవస్థలో మాత్రమే జీవిస్తున్నాడు ప్రస్తుతం. ఇతరు లక్ష్యం ఏంటి, మీరు జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలో కూడా సుక్షిప్త అవస్థలో కూడా చేతనత్వంగా ఉండాలి. బహుని మే వ్యతీతాన్ని జన్మ అని తపచార్జున, నువ్వు నేను కలిసి చాలా జన్మలెట్టాం, తాను వేద సర్వాణి అవన్నీ నాకు తెలుసు, మొత్తం వేత్త పరంతప నువ్వు తెలియవు. అంత తేడా కృష్ణ చేతనత్వంలోకి అర్జున చేతనత్వంలోకి. కానీ చేతనత్వం ఇద్దరిది ఒకటే, అర్జున యొక్క కాన్షియస్నెస్ కృష్ణుడు యొక్క కాన్షియస్నెస్ ఏంటంటే తేడా ఉంది. ఏంటి అవేర్నెస్? జాగ్రత్త అవస్థలోనే వీఆర్ అవేర్, జాగ్రత్త అవస్థలోనే మనము 5 కర్మేంద్రియాలని ఉపయోగించుకోగలం. కర్మేంద్రియాలు అంటే యాక్షన్స్. జాగ్రత్త అవస్థలోనే 5 జ్ఞానేంద్రియాలని మనం ఉపయోగించుకోగలం. జాగ్రత్త అవస్థలోనే 5 జ్ఞాన కర్మేంద్రియాల యొక్క తన్మాత్రల్ని మనం కొలవగలం. జాగ్రత్త అవస్థలోనే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఇంటికి వైటాలిటీ ఇవ్వగలం, ఉపయోగించగలం. శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. 4, 5, 20 ఇంకా లక్ష్యం ఉపయోగించుకుంటారు. మీరు మీ మనస్సు ఎటు ఉంటే, మీ బుద్ధి ఎటు తీసుకెళ్తే, మీ చిత్తం ఎటు తీసుకెళ్తే, మీ అహంకారం ఎటు తీసుకెళ్తే, అందుకే వీటిని అంతఃకరణాలు అన్నారు. లోపల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ లేనటువంటి ఒక వ్యక్తిని చూపించండి, ఒక ప్రాణిని చూపించండి, వ్యక్తిని కాదు, ఎబ్బింగ్. అంతే ఏం చెప్తాం, సర్వం గాయత్రిమయం అంటాం. అంటే గాయత్రి దేవత వచ్చి 5 తలకాయలు పని చేతులు అవి పెట్టి దూరితే మనకంటే ఇరుకుపోతే చాలా కష్టాలు వస్తాయి మనకి. అలా దూరదు, ఇలా దూరి ఉంది దిస్ అవేర్నెస్. ఒకసారి గాయత్రి మంత్రం చేసుకుంటాం, చేసుకున్న తర్వాత ఒక చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. దాన్ని అరవింద మహేశ్వరి అన్నాడు, రామకృష్ణ పరమహంస మహాకాళి అన్నాడు, ఉజ్జయిని దాన్ని మహాకాళేశ్వరుడు అని చెప్పి విక్రమాదిత్యులు వాళ్ళు దాని ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసి అసలు విక్రమాదిత్య శకని మర్చిపోయామంతా కూడా ఆ సెంటర్ ఏంటది, కరెంట్ ఫ్లో అవుతుంది, అందరూ గాయత్రి స్వరూపులే. ఇప్పుడు అర్థం అవుతుంది కదా, అందరూ గాయత్రి స్వరూపులు. ఆత్మబోధ, ఆత్మబోధ చెప్తున్నా ఏంటో, నేను ఎవరికి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ద్వారా కొనబడేటటువంటి తన్మాత్రలు. ఈ తన్మాత్రలు అంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చెవులు కొన్ని సౌండ్స్ వినగలుగుతాయి, కొంతమంది చెవులు ఎక్కువ సౌండ్స్ వినగలుగుతాయి, కొంతమంది చెవులు తక్కువ సౌండ్స్ వెలుగుతాయి. బికాస్ ఆఫ్ ఏజ్ ఆర్ బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్, మిగతా కారణాల వల్ల చెవులు వినిపించకపోవచ్చు. తన్మాత్రలు కొన్ని చెవుల యొక్క తన్మాత్ర ఎక్కువగా ఉంటుంది, కొన్ని చెవుల యొక్క తక్కువగా ఉంటుంది తన్మాత్ర. ఇవి ఉన్నాయి. ఇదంతా కాకుండా దాన్ని యాక్టివేట్ చేసేటటువంటి 5 ప్రిన్సిపల్స్, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన బాగా ఎక్కడున్నాయి, వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం మనం, మనకి తెలియకపోవచ్చు కానీ ఉపయోగిస్తున్నాం. సైన్స్ లో ఎన్ని రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ రియాక్షన్స్ బాడీలో జరుగుతాయని చెప్తాడు, కోట్లా కోట్లు జరుగుతున్నా మనకి తెలియ రకాలు జరుగుతున్నాయి ఫిజికల్ గానే. అలాంటిది ప్రాణమయమైనటువంటి శక్తి, ప్రాణమయ శక్తి, సమానమైన శక్తి, అపానమైన శక్తి, ఉదానమైన శక్తి, వ్యానమైన శక్తి, ఇవి ఎక్కడ ఎలా పనిచేస్తున్నాయి. ఎక్కడ కాకుండా ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కలాగుంటుంది, ఒక్కొక్కళ్ళ బుద్ధి ఒక్కొక్కలాగుంటుంది, ఒక్కొక్కళ్ళ చిత్తము ఒక్కొక్కలాగుంటుంది, అహంకారము ఎవరి అహంకారం వాళ్ళది. దిస్ ప్రిన్సిపల్ దీన్ని మన విషయం సూర్యుడితో పెంచారు. పెంచారు మీరు చాలా జాగ్రత్తగా వాడుతున్నటువంటి పదాలని అర్థం చేసుకోండి. సూర్యుడు కాదు, సూర్యుడితో పోల్చబడింది.
సూర్యుడు ఒక్కడు లైఫ్ ని కంటిన్యూ చేయలేడు. సూర్యుడు లైఫ్ లోని రసను తీసుకురావాలి అంటే 15వ అధ్యాయంలో భగవద్గీతలో మనం చదువుకుంటాం, సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుని మీద పడతాయి, ఆ చంద్రుని యొక్క కిరణాలు రస స్వరూపంగా మన మీద పడతాయి, ప్రాణుల మీద పడతాయి. ఔషధి సర్వాహ, ఔషధాలన్నింటినీ కూడా పోషణ నేనే చేస్తాను. సోము భూత్వ రసాత్మక, సోముని అయి సోమరసము, ఆ చక్రాత్మకమైనటువంటి దాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ మధ్య ఇంట్రడ్యూస్ అవుతుంది స్పిరిచువల్ కల్చర్ లో. కానీ స్పిరిచువల్ కల్చర్ లో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళకి మీరు తిరుమల నక్షత్రాల గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే తప్ప ఈ సోమరసము అనేది ఏదోటి మనం మాట్లాడుతూ ఉంటాము. దాన్ని రకరకాలైనటువంటి పేర్లు పెట్టాడు, అమృత వర్షం అన్నారు, ఏదో వర్షం అన్నారు, రకరకాల పేర్లు. కానీ శరీరంలో జరిగేది అది జరగాలని ఏం చేయలేరు, మీరు తెచ్చుకోలేరు. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సత. ఒకటి తన ఉనికిని కోల్పోదు, అలాగే ఉండదు. జరిగేది ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్, పరిస్థితుల్లో మార్పులు అయితే రాగలవు తప్ప బంగారం అంటూ ఉంటే మీరు దాన్ని కావాల్సినటువంటి మరి చేసుకోవచ్చు. ఉన్న బంగారాన్ని బట్టి నేనంతా సరిపోయే బంగారాన్ని వడ్డానం చేసుకోవచ్చా, మాస్టర్ అంటే 70-80 రూపాయలు చేసుకునే బంగారం అంటే వడ్డానం చేయించుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ అక్కడ అర్థమవుతుంది కదా. దీన్ని శ్రీ విద్య అని చెప్పాం మనం, గాయత్రి సూర్య విద్య అవుతే దీన్ని మనం శ్రీ విద్య అని చెప్పారు. మన భారతదేశంలో శ్రీ అనే పేరు ముందు పెట్టకుండా మన పేరు వస్త కోపం వస్తుంది మనకి. కానీ రాయలో శ్రీ మనకి తెలియదు, ఈ శ్రీ విద్య తెలుసుకున్నాం అందరూ. కనుక డాక్టర్ పేరు మీద డిఎం రాయకుండా చూడండి ఏమంటాడు వాళ్ళు, కొట్టన్నారు. శ్రీ విద్య ఉపాసకుడు, శ్రీ విద్యను తెలుసుకున్నటువంటి వ్యక్తి శ్రీ లేకపోతే కోపం వస్తుంది వాడికి. కాకపోతే 108లో రియల్ శ్రీలు పెడేస్తాం కొంతమంది పేర్ల ముందు, ఒక శ్రీ తెలియదు. శ్రీ విద్య ఆత్మబోధలో మీ శరీరంలో ఉన్నటువంటి 15 రూట్ సెంటర్స్, గుండె నుంచి అమావాస్య వరకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉంటాయి. కనుక స్పిరిచువల్ లిటరేచర్ లో వాటిని నిత్యలు అంటాం, అవి మారవి. అందుకే మీతో చెప్పాను నేను, యూనివర్సల్ కాన్షియస్నెస్. చంద్రుడున్నాడు, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు యొక్క కిరణాలు చంద్రుడి మీద పడుతున్నాయి, పడుతున్నటువంటి కిరణాలు అర్థ మీదకి వస్తున్నాయి. మనం ఎక్కడ పుట్టామో, మనం ఎలాంటి వాళ్ళమో మనకి ఈ విషయం తెలిసినా తెలియదా, ఇతిజన్లకి తెలియదు. అమావాస్య వస్తూనే ఉంటుంది, పౌర్ణమిలు వస్తూనే ఉంటాయి, అమావాస్యలు పౌర్ణమిలు వెళ్ళిపోతూనే ఉంటాయి. అమావాస్యలు పౌర్ణమిలు వెళ్ళిపోతూ ఉంటే కామాక్షి దగ్గర నుంచి చిత్ర వరకు రకరకాలైనటువంటి నిత్యలు, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క నిత్య చెప్పబడి ఉంది. ఆ 15 నిత్యల యొక్క గుర్తించే సూక్ష్మ గాయత్రి అనేటువంటి పేరుతో ఉపనిషత్స్ లో అక్కడక్కడ చెప్పబడి ఉంది. దాన్ని సూక్ష్మ గాయత్రి అనేటువంటి పేరుతో ఈనాడు మనం అర్థం చేసుకోవటం లేదు. దాన్ని శ్రీ విద్య అనేటువంటి పేరుతో హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం అనేటువంటి ప్రత్యేక శ్రీ విద్యతో చేసుకుంటున్నాం. నా దగ్గర వచ్చి మాస్టర్ మీరు మైక్ ముందు ఇవంతా చెప్పేస్తున్నారు, నేను చెప్పేది ఏంటారా బాబు, ప్రకృతిలో ఉండేది నేనా చెప్పేది, నేనా చెప్తున్నాను. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి దగ్గర నుంచి అమావాస్య వస్తుంది, అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి వస్తుందని నేను చెప్తున్నానా, నేను చెప్తే ఉంటాడా సూర్యుడు చంద్రుడు. ఏదో చూశాం మనం, చూసే ఏదో నేర్చుకోవటానికి భయపడితే ఇలాంటి భయాన్ని పెట్టారో మన సమాజంలో, ఎందుకు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారో, నాకేమనిపిస్తుందంటే ట్రూత్స్ తెలియక, సత్యం తెలియక, నిత్యం అది మీకు ఇష్టంగా లేకపోతే 15వ అధ్యాయంలో చెప్తాడు. అది యాక్సిడెంట్ అనుకోకండి మీరు. ఆత్మబోధ, మీ శరీరము ఎన్నాడు దేశకాల పరిస్థితుల్లో గాయత్రీ మంత్రం ద్వారా మేల్కొన్నటువంటి నేను, ఎందుకంటే మేల్కొన్నాను నేను, మొదట కర్మేంద్రియాలు ఫస్ట్ స్టెప్. ఇంకా కర్మేంద్రియాలు వాక్, పాణి, పాద, పాడు, ఉపస్థలు, అక్కడి నుంచి జ్ఞానేంద్రియాలు 5, శబ్ద స్పర్శ రూపరస గంధ, వాటిని ఉపయోగించేటటువంటి జ్ఞానేంద్రియాలు. ఇవి కాకుండా వాటి తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాల తన్మాత్రలు, వాటిని పట్టుకునే జ్ఞానేంద్రియాలు, వాటిని ఉపయోగించుకునే కర్మేంద్రియాలు. వీటన్నిటికి నుంచి పైన ఉన్నటువంటి 5 ప్రాణాలు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన, వీటన్నిటిని నా దేనిటువంటి విశిష్టమైనటువంటి ముద్ర వేసుకుని నా యొక్క మనస్సు దీన్ని ఉపయోగించుకుంటుంది, నా యొక్క బుద్ధి వీటిని ఉపయోగించుకుంటుంది, నా యొక్క చిత్తము దీన్ని ఉపయోగించుకుంటుంది, నా యొక్క అహంకారం దీన్ని ఉపయోగించుకుంటుంది. ఈ తేడా నేను తెలుసుకోవాలి. ఈరోజు మన మనస్సు ఏం చేస్తోంది, బుద్ధి ఏం చేస్తోంది, చిత్తం అహం ఏం చేస్తోంది, అహంకారం ఏం చేస్తోంది అనేటువంటి కట్టి డివిజన్ సాధకుడు ఆ రోజు తెలుసుకోగలగాలి. దీన్ని నేర్చుకుంటాను ఈ కాన్షియస్నెస్, దీన్ని ఇంటిగ్రల్ యోగా అనేటువంటి పేరుతో సమాజానికి అందించబడింది. అహంకారము ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటిది, బుద్ధి చిత్తాలను యూనివర్సల్ గా యూనిఫై చేస్తుంది. కొత్త కాన్సెప్ట్ అది. ఋషుల కంటే నేను ఒక అడుగు ముందుకెళ్ళాను అని దమ్ముందు చెప్పగలిగాడు అరవిందో. ఈ కాన్షియస్నెస్ భగవద్గీతలో కూడా చెప్పబడుతుంది, కానీలో చెప్పబడలేదు. ఆత్మబోధ, బుద్ధి నిద్ర లేచినటువంటి వ్యక్తి కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ నేను ఎంచుకుంటానని ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలో కూడా, నిద్రలో కూడా అని 3 సార్లు 7 సార్లు ఓంకారం చేసుకున్న తర్వాత వీటి గురించి మాట్లాడుకుంటున్నాడు. మాట్లాడుకున్నాడు. ఇంకొక స్టెప్ అది ఇండియాలో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడ శ్రీ విద్య నాకు తోచినంత వరకు అది నేను అంత కండిషన్ పెట్టుకుని ఎక్కడైనా ఉంటే చెప్తే నేర్చుకుంటాయి ఉంది. నేను చాలా సార్లు రిపీటెడ్ గా మిస్టేక్ చేశాను, ఎవరు పట్టించలేదు. మా రామసుబ్బయ్య దాన్ని ఒకసారి పట్టాడు. రెండు వర్షాలను కూడా విపరీతమైనటువంటి రక్తపాతం జరిగిపోయింది అని చెప్పాను. నేను చాలా సార్లు చెప్పాను, తప్ప వివేకానంద అప్పుడు ఫస్ట్ వరల్డ్ వారే అవలే తప్పు జరుగుతుంటే దానికి ఉంది. కానీ ధర్మ పేరిట జరిగేటటువంటి నెత్తురు ప్రవాహము హత్యలు ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఎక్కువ జరుగుతున్నాయి. ధర్మం పేరిట ప్రిన్సిపల్ తప్పు కాదు, మాట వినకపోవచ్చు వర్ణవారు అనేటువంటి మాట. అలాగే ఇక్కడ షోడశి విద్య, అందుకే మన భారతదేశంలో కూడా షోడశ కళాప్రతుల్ని జగద్గురు అంటాం. శ్రీకృష్ణుని అప్పటి కళలు అమావాస్య నుంచి పూర్ణిమ వరకు, పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మీ సైకిల్ ప్రాసెస్, దీన్ని ఎవరైతే మాస్టర్ చేయగలిగారో ప్రకృతిని అధ్యయనం చేస్తాడు. ఏ మతం వాళ్ళు మీరు, ఏ మతం కావాలి మీకు, మీరు మత ప్రసక్తి ఎక్కడుంది? యూనివర్సల్ శరీరమే, 24 ఎస్సెన్స్తో ఏర్పడినటువంటి ఈ శరీరమే ఏర్పడేటటువంటి సూర్యుడు చంద్రుడు యొక్క ఇంటరాక్షన్స్ వల్ల ఏర్పడేటటువంటి ఆ 16 తిథులలో దేవమాతా సహస్రనామంలో తిథిమంగళ పూజిత అంటాం. తిథులను ఎక్కడ పూజిస్తున్నాం, వర్షిప్ చేస్తున్నాం, ఇందాక చెప్పాను నేను. వర్షిప్ పూజించటం అంటే నమస్కారం పెట్టడం అంటే నా జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నేను మీకు అర్పిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ తో ఇంకొక 3 బీజమంత్రాలను కలుపుతాం మనం. హ్రీం శ్రీం క్రీం, వీటిని అరవింద చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మహాకాళి క్రీం, మామూలు కాళి కాదు, మహా అనేటువంటి ప్రిఫిక్స్ పెట్టాడు. మహాలక్ష్మి, మహా సరస్వతి, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. జాగ్రత్త అవస్థలో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. జాగ్రత్త అవస్థలో మనం ఉపయోగించుకునేటువంటి యాక్టివిటీస్ ని ఎంత గొప్పవాడైనా 3 రకాలైనటువంటి యాక్టివిటీస్ వాడు చేయగలడు. క్రియేటివ్ యాక్టివిటీ ఏదైనా చేయగలడు వాడు, క్రియేషన్ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు అయినా చేయగలడు, పెట్టుకోగలడు. లక్ష్మి లేదు, నీళ్ళు బాగలేదు, దాన్ని కోదోషించి పడేసి మరొక నూతన నిర్మాణానికి చేపట్టగలడు కార్యక్రమాలు. దీనికి సింబాలిక్ గా గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువస్వ తత్సవితుల వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమయోన ప్రచోదయాత్ అనే మంత్రానికి ఈ షోడశి విద్యకి లింక్ కలుపుకుంటాం మనం. ఏ లింక్ కలుపుకుంటాం? ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం. ఎప్పుడు మనం హ్రీం శ్రీం క్లీం అన్నాము, ఎప్పుడు ఉద్దేశం నేను నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలలో శ్రీ నా దగ్గర ఉన్నది పోకుండా క్షేమం, యోగం అంటే కొత్తది రావటం, క్షేమం అంటే ఉన్నది పోకుండా చూసుకోవటం, యోగ క్షేమం వహామ్యం. హృదయం శ్రీం క్లీం, ఏది నాకు అడ్డొస్తుందో, ఏ ప్రాసెస్ లో నా దారిలో నాకు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవటానికి తత్సత్వరేమ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయాత్ అనే 4 ప్రిన్సిపల్స్ ని ఉపయోగించుకుంటాను. ఏంటి దేనికి ఉపయోగించుకుంటానో రిపీట్ చేసుకుంటాం. హ్రీం శ్రీం క్లీం ఉపయోగించుకున్న తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇదంతా కూడా భౌతిక జగత్తులో నేను చేసిన నాటిక ఏంటి అంటే అమావాస్య నుంచి పూర్ణిమ వైపు, నిత్య పూర్ణిమ వైపు ఫర్దరెస్ట్ నాలెడ్జ్ వెళ్ళాలి. అనేటటువంటి 15 తిథుల్ని శ్రీం కవే ఇల హ్రీం హసక హల హ్రీం సక హ్రీం 3 పంక్చుయేషన్స్ పెడతాం హ్రీంకారంతో. హ్రీంకారం అంటే ఇందాక చెప్పాను కదా క్రియేటివ్ యాక్టివిటీ. ఆ క్రియేటివ్ యాక్టివిటీ నా యొక్క చేతనత్వంలో ఈ 15 రకాలైనటువంటి క్రియేటివ్ యాక్టివిటీని కూడా నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అనేటటువంటి భావంతో 3 సార్లు 7 సార్లు గాయత్రి ఓంకారం ఉచ్చారణ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రం నేను మీకు వివరణ ఇచ్చాను. కానీ వివరణ మీరు గుర్తించుకుంటే చాలా అస్తమానం, ఇంత వివరణ మీరు చేసుకోక్కర్లేదు. కానీ అందరికీ పొరపాటు ఏంటంటే మంత్రం చేసేసుకుంటారు, వివరణ మర్చిపోతారు. ఈ వివరణ మంత్రోచ్చారణతో పాటు జరగాలి. ఆ మంత్రోచ్చారణ ఇక్కడ ప్రతిరోజు 1 గంట సేపు చేస్తాను. దాన్ని చేసిన తర్వాత ఇదే మంత్రంతో ఆహుతులు వేస్తాం మధ్యాహ్నం పూట. దీనికి ఏమని పేరు పెట్టుకున్నాం, దీనికి అనుగ్రహ మాలా మంత్రం అని. మాలా మంత్రం అంటే విచ్ ఇస్ మోర్ దాన్ 10 or 12 syllables, దాన్ని మాలా మంత్రం అంటారు యోగశాస్త్రంలో, మంత్రశాస్త్రంలో. అనుగ్రహ మాలా మంత్రం అంటే ఇందులో మోర్ దాన్ 50 syllables ఉన్నాయి కనుక. 8 ఆహుతులు ఇస్తున్నాయి అనుగ్రహ మాలా మంత్రంతో. ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. తప్పించుకోకపోతే ఎవడేం చేస్తాడు? మంత్రం యొక్క అవగాహన చూసి ఇది ఇన్ఫాలిటీ కాకుండా, ఇదే హిందువులకు సంబంధించింది కాదు, ముస్లింస్కి సంబంధించింది కాదు, క్రిస్టియన్స్కి సంబంధించింది అంతకంటే కాదు, మనిషి అన్నటువంటి జీవితంలో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విశాలమైనటువంటి కాన్సెప్ట్. ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితోరణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమయోన ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం. ీం హసక హలహ్రీం సకల హ్రీం. ఇది ఒక్కసారి ఉచ్చారణ చేస్తాం. చేసిన తర్వాత మనసులోనే కూర్చుని సరెండర్. చాలా జాగ్రత్తగా ఈ భావన అర్థం చేసుకోండి. శుద్ధి సాయి అద్భుతమైనటువంటి సాధన మానవీయ జగత్తుకి అందించాడు. ఆయన అందించిన సాధనని మనం గుర్తించాం. అగ్ని కూర్చొని అన్నాడు అంటే ఏంటి, అగ్ని ఉపాసన చేయమన్నాడు. అగ్ని ఉపాసన చేయటమంటే అగ్ని మీద ఏదైనా ఒక పదార్థాన్ని అయింది, అది ప్యూరిఫై అయ్యి బయటకు వస్తుంది. మట్టి ఎంత ఉంటుంది, ఓరు వేస్తాం, చివరికి ఏమవుతుంది, అది ప్యూరిఫై అయ్యి బయటకు వస్తుంది. ఆ మీరు యజ్ఞకుండం దగ్గర కూర్చొని తెచ్చుకోవాలి. దట్ యువర్ బీన్ ప్యూరిఫైడ్ ఉత్తిని కూర్చుంటే ఏమవు. క్లాస్ ఎంత అద్భుతమైనటువంటి లెక్చర్ పాఠం చెప్తున్నా, ఆ లెక్చర్ చెప్తున్నటువంటి పాఠాన్ని మీరు వినకపోతే, లెక్చర్కంటే మనం ఎక్కువ తెలుసు అనుకుంటే ఏమవుతుంది, ఆధ్యాత్మిక జగత్తులో ఆ దోషాలు వచ్చాయి. ఆ దోషాలను మీరు కట్ చేసుకోండి. మనకి ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు, సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేంత వరకు ఏమైనా చెప్పినా ఉంటాయి. క్రిస్టియన్స్ చేసే హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే మనకు అనుభవంలో ఏం లేదు. అనుభవంలో ఏం లేని దానికి అనుభవం లేనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే ఉంటే ఆత్మ ఉంటారుందా మాస్టర్, జీవాత్మకి పరమాత్మకి తేడా చెప్పండి అన్నారు ఒకసారి సాధన క్యాంప్ లో. నాకు తెలిస్తే కదా అన్న, నాకు తెలిస్తే కదా నేను చెప్పాను జీవాత్మకి పరమాత్మకి తేడా ఏంటో. ఆ బుక్లో కావాలి కదా మాస్టర్, మీ బుక్లో బుక్ను చదవండి. బుక్ చదివితే ఏమవుతుంది, ఇక్కడ నేర్చుకోవడానికి బుక్లు కూడా పెట్టుకున్నాడు ఒకడు. ఒక్కసారి నిజంగా దుఃఖం లేదు, ఎన్ని పుస్తకాలు చదివితే ఏం లాభం. ఇది సమర్పణ. కానీ చెప్పడానికి మాకు 1 గంట ఎంతో పట్టింది, కానీ మీరు చేయటానికి మాత్రం 10-15 నిమిషాలు పడుతుంది. ఇద్దరు రావగాని సార్లు కానీ భారంతో చేస్తున్నాం మెలకు వచ్చింది నాకు. కానీ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ లేదు. ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు చెప్పిన మంత్రం ఓం భూభువస్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీం కైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం. కళ్ళు మూసుకుని సమర్పణ చేసుకోండి. ఒక్కొక్కరిని తీసుకెళ్లి భగవంతుడికి ఒక పూజా పుష్పంలాగా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఇది సమర్పించండి. టైం తీసుకోండి కాస్త ఈ ఉపాసన. కర్మేంద్రియాలు చూసుకోండి, కర్మేంద్రియాన్ని భగవంతుడికి అర్పించాను. స్టెప్ వైజ్ చేయండి. జ్ఞానేంద్రియాలు తీసుకోండి, భగవంతుడికి అర్పించండి. తన్మాత్రం తీసుకెళ్ళండి, భగవంతుడికి అర్పించండి. పంచ ప్రాణాలను తీసుకెళ్ళి భగవంతుడికి అర్పించండి. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము భగవంతుడికి సమర్పణ చేసి దట్ టోటల్ సరెండర్ నుంచి లేవండి. అయితే ఆ కాన్షియస్నెస్ నిరంతరం ఉంచుకోండి.
అదే గీత ఇన్నాళ్ళు మనం మాట్లాడుకుంటున్నది. ఫస్ట్ చాప్టర్ నుంచి థర్డ్ చాప్టర్ లో వృషభులు జనకులు అందరం, తర్వాత రేపు మనం అది కంటిన్యూ చేసుకుందాం మనం. కానీ ఏదో చెప్పాను అంటే ఆ భగవద్గీత యొక్క ఎఫెక్టివ్ కి రావాలి అంటే మీ ఓరియంటేషన్ మారాలి. మీరు చేసినట్టుగా నాకేం లాభం అయింది? ఫిజికల్ గా మీకు లాభాల కోసం చూసుకుంటూ ఉంటే డాక్టర్లు ఉన్నారు, ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, అతండి. కానీ ఈ ప్రకృతి శాసించేటటువంటి శక్తికి దగ్గరికి మీరు వెళ్ళదలుచుకుంటే చాలా సింపుల్, అది మోడీజీ. ఎందుకంటే అతను మీ హృదయాల్లోనే ఉన్నాడు కనుక, మీకు చాలా దగ్గరగానే ఉన్నాడు కనుక, ఆ సమర్పణ భావంతో ఒక ఆ స్టెప్స్ పూర్తి చేసేసుకున్నాం మనం. ఆ స్టెప్స్ ని అదే విధంగా రేపు పొద్దు నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నిద్ర లేచాం, కళ్ళు మూసుకుని ఉన్నాం, మంచం మీద పడుకుని ఉన్నాం. లేదు మీకు పడుకుని చేసుకోవడం ఇష్టం కాబట్టి కూర్చోండి మంచం మీదే. ఈశ్వరునికి సమర్పణ చేస్తున్నాను. వాక్, పాణి, పాద, పాయు ఉపస్థలను, నా యొక్క ఐదు జ్ఞానేంద్రియాలను ఆ ఈశ్వరునకు సమర్పణ చేస్తున్నాను. వాక్, భగవంతుని సమర్పణ చేస్తున్నాను. స్పర్శ, భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను. దృష్టి, భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను. రుచి, భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను. గంధము, ఈ జ్ఞానేంద్రియాలు భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను. తన్మాత్రలు, శబ్దం కొలిచేటటువంటి తన్మాత్ర, స్పర్శం కొలిచేటటువంటి తన్మాత్ర, తేజస్సు, కాంతిని కొలిచేటటువంటి తన్మాత్ర, జలతత్వాన్ని కొలిచేటటువంటి లిక్విడిటీ, జలతత్వాన్ని కొలిచేటటువంటి తన్మాత్ర, సాలిడిటీ,